మరణాన్ని మంగళప్రదం చేసుకో. ఎలా? అసలు మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం అంటే ఏమిటి? ఆ విషయాల గురించి మనం ఈరోజున తెలుసుకుందాం. మనిషికి అన్నీ తెలుసు. ఆకాశంలో ఎగరటం ఎలాగో తెలుసు, చంద్రమండలానికి పోవటం తెలుసు, ఇతర గ్రహాల మీద పరిశోధనలు జరపటం తెలుసు, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని యంత్రాలని కనిపెట్టడం తెలుసు. ఒక్క క్షణంలో లక్షల మందిని నాశనం చేసేటువంటి ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు కనిపెట్టడం తెలుసు. ఇతరుల్ని నమ్మించి మోసగించడం తెలుసు. ఇతరులను ఇతను చేయిబెట్టడం తెలుసు. తెల్లవారేసరికి కోట్లకు పడగలెత్తడం తెలుసు. ప్రభుత్వాలను పడగొట్టడం తెలుసు. ఏమీ చేతగాని అసమర్థుణ్ణి గొప్ప పదవిలో కూర్చోబెట్టడం తెలుసు. అన్నీ తెలుసు, కానీ ఎలా చావాలో మాత్రం తెలియదు. పుట్టడం మనిషిలాగానే పుడుతున్నాడు, కానీ చావటం మాత్రం కుక్కలాగా, పందిలాగా, నక్కలాగా, పశువులాగా, పిట్టలాగా, దిక్కులేని వాటిలా చస్తున్నాడు. మనిషిలాగా మాత్రం చావటం లేదు. నిజంగా మనం నేర్చుకోవాల్సింది ఎలా బ్రతకాలి అని కాదు, ఎలా చావాలో అది నేర్చుకోవాలి. ఎందుకనంటే పుట్టినటువంటి వాడు ఎలాగో అలాగా బ్రతుకుతాడు. ఆయుష్యే అన్నం పెడుతుంది, ప్రారంభమే శరీరాన్ని పోషిస్తుంది. కాబట్టి బ్రతకటానికి కాదు మన తెలివితేటలు ప్రదర్శించాల్సింది. మనం శ్రమ చేయాల్సింది కూడా ఎలా బ్రతకాలనా, ఎంత ఉన్నతంగా బ్రతకాలనా అని కాదు, బంగారం లాంటి చావుని ఎట్లా పొందాలా అని ఆలోచించాలి. మళ్ళీ మళ్ళీ చావు రాకుండా ఉండే విధంగా ఎట్లా చావాలో మనం నేర్చుకోవాలి. అంటే జన్మ రాహిత్యం అయ్యే విధంగా చావటానికి ప్రయత్నించాలి. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలలాగా మాటిమాటికి సిగ్గు లేకుండా, బిడియం లేకుండా పుడుతూ చస్తూ ఉండేటువంటి దుర్గతి మానవుడికి మాత్రం శోభనివ్వదు. సావు అంటే ఇదే చివరి సావు కావాలి. డ్రస్సులు మార్చుకున్నట్లుగా దేహాలని మార్చుకుంటూ ఎప్పుడు ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉండేటువంటి జీవులను చూసినటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా అల్పులుగా వాళ్ళని భావిస్తూ ఉంటారు, బుద్ధి లేని వారిగా భావిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. చూడండి, ఒక దొంగతనం చేసి పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని తీసుకెళ్లారు, కోర్టులో హాజరుపరిచారు, 6 నెలలు జైలు శిక్ష వేశారు. 6 నెలలు జైల్లో ఉన్నాడు. 6 నెలల తర్వాత ఆయన్ని విడుదల చేశారు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దొంగతనాలు వదిలిపెట్టాడు. సరే, ఎప్పుడో ఒకప్పుడు చిక్కకపోతాడో ఒకసారి చిక్కాడు మళ్ళీ పెద్ద దొంగతనంలో. ఈసారి మళ్ళీ పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపరిస్తే 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇంకా పెద్ద దొంగతనాలు చేయాలనుకున్నాడు, అందుకని బ్యాంకులు లూటీ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో మళ్ళీ పట్టుబడ్డాడు, మళ్ళీ జైలుకు పోయాడు, 7 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ అతను కనపడతా ఉంటే అతను తెలిసినటువంటి వాళ్ళంతా కూడా అంటున్నారు, ఏమిటి చానాలైందిగా మళ్ళీ వచ్చి మళ్ళీ జైలుకు పోలేదే అని అంటున్నారు. అంటే అతన్ని జైలు పక్షిగా ఎగతాళి చేస్తూ అలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలాగే మాటిమాటికి పుడుతూ చస్తూ మాటిమాటికి ఈ లోకం అనేటువంటి జైలుకి వస్తూ పోతూ ఉండేటువంటి వాడిని చూసి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, బుద్ధి లేని వాడిగా భావిస్తూ ఉంటారు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి అల్పుడుగా భావిస్తారు. ఎందుకనంటే మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటి జన్మ, దుర్లభమైనటువంటి జన్మ, మోక్షానికి ద్వారమైనటువంటి జన్మ. అటువంటి జన్మ వచ్చినప్పటికి కూడా అతడు ఉపయోగించుకోకుండా నిరర్ధకం చేసుకున్నాడే అనేటువంటి భావనతో అటువంటి వాడిని అల్పుడుగా భావిస్తారు, అధముడిగా చూస్తారు. మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, కానీ ఏడుస్తూ చావకూడదు. పుట్టేటప్పుడు ఎందుకంటే ఏడుస్తాడంటే పుట్టేటప్పుడు అజ్ఞానం కనుక ఏడుస్తాడు. మరి మరణించేటప్పుడు కూడా అజ్ఞానంలోనే ఏడుస్తూ కనుక పోయినట్లయితే అది మానవుడికి శోభస్కరంగా ఉండదు. కాబట్టి జ్ఞానాన్ని పొంది, ఆత్మజ్ఞానాన్ని పొంది, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొంది, ఆ ఆత్మస్థితిలో నిలవటానికి ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ అలా ఆత్మగా ఉంటూ నవ్వుతూ చావాలి. అది మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం అంటే. అదే మానవుడి యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఈ లోకంలో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయని శాస్త్రాలన్నీ కూడా మనకి ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలినటువంటి ఏ జీవరాశి కూడా పుట్టేటప్పుడు ఏడవదు. ఒక్క మనిషి మాత్రమే ఏడుస్తూ పుడతాడు. ఎందుకండి ఇలా? చూడండి, మానవుడి కన్నా ఇంకా బాగా ఎక్కువ శరీరం ఉన్నటువంటి ఏనుగు ఉంది, బలం ఉన్నటువంటి సింహం ఉంది, పులి ఉంది, లేదా అల్పమైనటువంటి జంతువులు ఉన్నాయి, మామూలు పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, ఇవి ఏవైనా సరే ఏవి కూడా ఏడవు. అవి పుట్టేటప్పుడు హాయిగా పుడతాయి. మరి మానవుడు మాత్రమే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకని? వాటికి ఎందుకు ఏడుపు లేదు, మానవుడికి మాత్రమే ఎందుకు ఏడుపు ఉంది? ఎందుకంటే అవి ఈ లోకంలో పుట్టేది వాటి యొక్క కర్మఫలాలని అనుభవించడానికి. కాబట్టి ఆ కర్మఫలాలని అనుభవిస్తాయి. అవి జీవించి ఉన్నంతవరకే ఆ కర్మఫలాల కారణంగా కష్టాలు, దుఃఖాలు, బాధలు, దెబ్బలు అన్నీ అనుభవిస్తూ ఉంటాయి. రెండవదేమో వాటి యొక్క వాసనల్ని ఖర్చు చేసుకోవటానికి. అలాగే అవి పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా లోపల ఉన్నటువంటి వాసనల యొక్క ప్రేరణతో అవి కర్మలు చేస్తూ ఉంటాయి. అలా వాసనలు ఖర్చు చేసుకుంటాయి. కర్మఫలాల్ని ఖర్చు చేసుకోవటానికి, వాసనల్ని ఖర్చు చేసుకోవటానికి అవి జన్మ ఎత్తుతూ ఉన్నాయి. ఆ జన్మలు అవి చేసేది కూడా ఆ పని. వాసనలు ఖర్చు చేసుకుంటుంది, కర్మఫలాలు ఖర్చు చేసుకుంటుంది. కాబట్టి ఇంకా ఏడవలసినటువంటి పనే ఉంది. కానీ మానవుడు పుట్టేదేమో మోక్షాన్ని అందుకోవాలని, జన్మరాహిత్యానికి ప్రయత్నం చేయాలని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి జన్మలు వృధా చేసుకున్నాను, గర్భంలో ఉన్నప్పుడేమో ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాను, కానీ బయటపడటంతో అన్నీ మర్చిపోతున్నాను, మళ్ళీ ప్రాపంచికమైనటువంటి విషయాలు, సుఖాలు, భోగాలు వీటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఈ వస్తువులు భోగాలు శాశ్వతం అనుకుంటున్నాను, భార్యా బిడ్డలు శాశ్వతం అనుకుంటున్నాను, నా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను, కాబట్టి ఈ గర్భం నుంచి నేను బయటపడటంతోనే నేను పూర్వజన్మల్లో లాగా నా జన్మను వృధా చేసుకోను, ఒక సద్గురువుని ఆశ్రయిస్తాను, శాస్త్రాన్ని తెలుసుకుంటాను, నా జీవిత సార్థక్యానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొంది సాధనలు చేసి ఆ పరమాత్మ వైపుకి ప్రయాణిస్తాను అని నిర్ణయాలు తీసుకొని మరి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు మానవుడు? గురువుని ఆశ్రయించటం లేదు, తీసుకున్న నిర్ణయాలన్నీ మర్చిపోతున్నాడు. ఎవరైనా గుర్తు చేస్తే వాటిని వినిపించుకోడు, ఇంకొక్కోసారి ఎగతాళి చేస్తూ ఉంటాడు. పైగా ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూనే కొత్తగా మళ్ళీ కొన్ని కర్మలు చేసి మళ్ళీ ఈ కర్మఫలాలు మూటగట్టుకుంటూ ఉంటాడు. అలాగే కొన్ని వాసనల్ని ఖర్చు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఆలోచనలు చేస్తూ కొన్ని వాసనలు మళ్ళీ సమకూర్చుకుంటుంటాడు. ఈ కర్మఫలాలని, వాసనల్ని మూటగట్టుకొని, నెత్తిన పెట్టుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ప్రయాణం అయిపోతూ ఉంటాడు. ఎలా వెళుతున్నాడు? ఈ వాసనల మూట నెత్తిన పెట్టుకొని ఎన్నెన్నో ఆశయాలతో ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి పని మర్చిపోయి ఏదేదో తాత్కాలికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఈ వాసనలు, కర్మఫలాలు అనేటువంటి మూటను నెత్తిన పెట్టుకొని మళ్ళీ కొత్త దేహాన్ని ధరించడం కోసమని హీనంగా, దీనంగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అందుకే వచ్చింది ఎందుకో మర్చిపోయి ఏదేదో చేసి ఏడుస్తూ పోయేటువంటి బ్రతికే కదా మనది అని మానవుడు మాత్రం పుట్టేటప్పుడు ఏడుస్తూ ఉంటాడు. వచ్చేదేమో ఒకందుకు, ఇక్కడ చేసేదేమో వేరొకటి, మళ్ళీ మళ్ళీ నా బ్రతికి ఇంతే అవుతుంది కదా అని చెప్పి ఏడుస్తూ పుడుతున్నాడు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టినా పోయేటప్పుడు మాత్రం ఏడుస్తూ పోకూడదు. అందుకే ఒక మహాత్ముడు అన్నాడు, పుట్టినా మరి చావు నెరగని గుట్టు నేర్చుకోవాలి. ఆ పట్టు దొరక్కపోతే పుట్టుకలేనటువంటి విద్యనన్నా పట్టుకోవాలి. పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య, చచ్చి పుట్టని విద్య ఉపాసన విద్య. ఏమిటి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా? పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి జ్ఞానం భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం కానీ ఉపనిషత్తుల జ్ఞానం కానీ ఇదంతా బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య దేనికనంటే బ్రహ్మాన్ని చేర్చడానికి, పరమాత్మని సమీపానికి చేర్చడానికి, పరమాత్మతో ఐక్యత కలిగించడం కోసం. ఎప్పుడైతే ఈ బ్రహ్మ విద్యను నేర్చుకొని నేను ఆత్మనని, ఆత్మంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మేనని, ఆ పరమాత్మని నేనేనని ఈ శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకొని ఆ పరమాత్మగా బ్రహ్మముగా ఉండిపోయినట్లయితే ఇక అతనికి మరణం లేదు. మరణం లేదు అని అంటే ఈ దేహం శాశ్వతంగా ఉంటుంది అని అనుకోబాకండి. అతడికి మరణం లేదు. ఎవరైతే తాను బ్రహ్మమయ్యాడో ఆ బ్రహ్మానికి మరణం లేదు. ఈ దేహం సంగతి అతడికి సంబంధం లేదు. కాబట్టి ఈ విధంగా పుట్టి చావనటువంటి విద్య బ్రహ్మ విద్య. దీన్నే జీవన్ముక్తి అని అంటాం. ఇక చచ్చి పుట్టని విద్య, చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి విద్య, అది ఉపాసనా విద్య. ఈ జీవన్ముక్తి పొందకుండా ఉపాసనా పరులైనటువంటి వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పితృయానము, రెండు దేవయానము అని. ఇదిగో ఈ దేవయాన మార్గం ద్వారా పరమాత్మని నిరంతరము ఉపాసన చేసేటువంటి వాళ్ళు, ఆ పరమాత్మ యొక్క ఉపాసనలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు, క్రమముక్తి మార్గం ద్వారా క్రమక్రమంగా ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళి చివరికి బ్రహ్మలోకాన్ని చేరి అక్కడ బ్రహ్మగారితో పాటుగా ఆయన ఉన్నంతకాలం ఉండి ఆ బ్రహ్మతో పాటుగా పరమాత్మలో లయం అయిపోతారు. ఇక మళ్ళీ తిరిగి జన్మించేటువంటి పని లేదు. ఇది చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య, పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య, అది జీవన్ముక్తి. మరి పుట్టేటప్పుడు ఏమని ఏడుస్తాడు? ప్రతి మనిషి కూడా కోహం కోహం అని ఏడుస్తాడు. కోహం అని అంటే కహ అహం, అహం అంటే నేను, కహ అంటే ఎవరు, అంటే నేనెవరిని నేనెవరిని అని ఏడుస్తాడంట. ఏమీ తెలియనటువంటి పసివాడు కూడా ఆ ఏడుపులో అక్వా 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 అని అంటుంటాడు. అంటే కహ కోహం 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 అనేటువంటి మాట. అలా ఏడుస్తూ నేనెవరిని 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 ఏడుస్తాడు. అతడు పెరిగి పెద్దవాడై జీవితంలో దానికి సమాధానాన్ని తెలుసుకోవాలి. అలా ఎవరైతే సమాధానం తెలుసుకుంటారో చచ్చేటప్పుడు సోహం సోహం అని పోవాలి. సోహం అని అంటే సహా అహం, సహా అంటే ఆ పరమాత్మ, అహం అంటే నేను, ఆ పరమాత్మనే నేను, నేను ఆ పరమాత్మనే అనేటువంటి భావం. నేనెవరిని నేనెవరిని అని ఏడుస్తూ పడతాడు. పోయేటప్పుడు నేను పరమాత్మని నేను పరమాత్మని అనుకుంటూ పోవాలి. ఇదిగో ఇది నిజమైనటువంటి సావు. అలా అయితేనే మానవ జన్మ సార్థకమవుతుంది. అదే బంగారం లాంటి సావు, తిరిగి రానటువంటి సావు. అదిగో ఆ రకంగా పోయినటువంటి వాడే నిజమైనటువంటి తెలివి కలిగినటువంటి వాడు. మరణ విద్యను బట్టి కఠోపనిషత్తు వచ్చింది. మరణాన్ని చూసి సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యాడు. మరణ సమస్యే భగవద్గీతను సృష్టించింది. అందుకే మరణం అనేటువంటిది గొప్ప వరం అంటారు మహాత్ములైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు. మరణం ఎలా ఉండాలనో మనకి రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. శ్రీరాముడు బాణంతో వాలిని చెట్టు చాటు నుంచి సంహరించాడు. వాలి పడిపోయాడు, రామ బాణంతో వాలి పడిపోయాడు. ప్రాణాలు పోతూ ఉన్నాయి, మరణయాతను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరాముడు వాలి దగ్గరికి వచ్చాడు. చూచాడు వాలి, చెట్టు చాటు నిలబడి బాణం వేసేవయ్యా, నేనేమైనా నీకు శత్రువునా? నీకు నాకేమైనా తగాదా ఉందా? మేమెక్కడో వనచరులుగా ఈ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, నీవేమో మహారాజువి, నేను సుగ్రీవుడితో రెండోసారి యుద్ధానికి వచ్చేటప్పుడే నా భార్య తార చెప్పింది, ఎవరో శ్రీరాముడంట, దశరథుడి పుత్రుడంట, సుగ్రీవుడికి సహాయంగా ఉన్నాడంట, ఏ సహాయం లేకుండా నీ మీదకి మళ్ళీ రెండోసారి యుద్ధానికి రాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, వెళ్ళొద్దు అని చెబితే రాముడు ధర్మతత్పరుడు, అటువంటి వాడు అన్యాయంగా ఎందుకు నా మీదకి వస్తాడు అనేటువంటి భావనతో నేను వచ్చా. కానీ ఇక్కడ నువ్వేం చేసావు, చెట్టు చాటు నుంచి నా మీద బాణం వేసి నన్ను సంహరించావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? అసలు నీకు నాకు మధ్యలో ఏమైనా శత్రుత్వం ఉందా? పోనీ అయ్యా, సుగ్రీవుడికి సహాయం చేయటం కోసం నేను నిన్ను సంహరిస్తామనుకున్నాను. ఎందుకంటే సుగ్రీవుడు నీ భార్యని వెతికి పెడతానన్నాడు కాబట్టి అని అనుకుంటావా? దానికి సుగ్రీవుడు ఏమనికి వస్తాడు? నీ భార్యను రావణాసురుడు తీసుకెళ్ళాడు. ఆ రావణాసురుడితో సమానమైనటువంటి వీరుడు కాదు సుగ్రీవుడు. అదే నేను కనుక అయినట్లయితే, నేను రావణుడికి కబురు చేస్తే ఆ సీతాదేవిని తీసుకొచ్చి నీకు అర్పించేవాడు, లేకపోతే నా తోకతో చుట్టి వాడిని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేసేవాడిని. నువ్వు నా దగ్గరికి రాకుండా ఈ అల్పుడైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళావే, ఎందుకు ఇలా చేశావు, నాకేం అర్థం కావట్లేదు అని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు అన్నిటికీ సమాధానం చెబుతున్నాడు, అయ్యా ఈ భూమండలాన్ని పరిపాలన చేసేటువంటి వాడు ఇప్పుడు దశరథ పుత్రుడైనటువంటి భరతుడు, నేను నా తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు ఈ అరణ్యవాసం చేయటం కోసమని ఇక్కడికి వచ్చా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం అనేటువంటిది ఇక్ష్వాకు వంశం వాళ్ళకు ఉన్నటువంటి ఒక నియమం. కాబట్టి దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. మరైతే నన్నెందుకు శిక్షించావంటావేమో, నువ్వు దుష్టుడు కనుక శిక్షించావు, నేనేం దుష్టుణ్ణి అని అంటావా? నీవేం చేసావంటే నీ తమ్ముడిని వెళ్ళబట్టి ఆ తమ్ముడు భార్యను అపహరించావు, ఇది నువ్వు చేసినటువంటి నేరం. అయితే నీవు ఒక మాట చెప్పొచ్చు, మా వానరుల్లో ఒక నియమం ఉంది, సోదరుడు మరణించినప్పుడు ఆ సోదరుడి యొక్క భార్యని తన భార్యగా చేసుకుంటాడు, దాంట్లో తప్పేమి లేదు, ఇది మాలో ఉన్నటువంటి ఆచారం అని నువ్వు అనొచ్చు. నిజమే, ఆ ఆచారం మీలో ఉంది. కానీ సోదరుడు మరణించలా, నీ సోదరుడు నువ్వు వెళ్ళగొట్టావు, వెళ్ళగొట్టి అతని భార్యని నీ దగ్గర పెట్టుకున్నావు, ఇది నువ్వు చేసినటువంటి నేరం, కాబట్టి ఈ నేరానికి శిక్ష పడాలి. మరైతే చెట్టు చాటే ఉండి ఎందుకు బాణం వేశావు అనేది నీ సందేహం. ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి కాదు నేను వచ్చింది, నీకు వేసినటువంటి శిక్షను అమలుపరచడం కోసం వచ్చాం. శిక్షని అమలుపరిచేటప్పుడు ఆ నేరస్తుడికి కూడా ఒక కత్తో గదో ఇచ్చి యుద్ధం చేయరు, ఆ శిక్షను అమలు చేస్తారు. ఇప్పుడు నేను కూడా అంతే, నీ శిక్షను అమలు చేశాను. నువ్వేమో జంతువువి, నేనేమో మానవుణ్ణి. మానవుడు జంతువుల్ని వేటాడేటప్పుడు తన యొక్క రక్షణ చూసుకొని వేటాడుతూ ఉంటాడు, కాబట్టి నిన్ను ఇలా వేటాడాల్సి వచ్చింది. ఇక రెండో విషయం ఏమిటంటే, సుగ్రీవుడి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ దగ్గరికే ఎందుకు రాకూడదు అనేటువంటిది. దీనికి రామాయణంలో మనకి ఓ చక్కని సమాధానం దొరుకుద్ది. అయితే ఇది రాముడు చెప్పలేదు, కానీ ఈ సమాధానం మాత్రం రామాయణంలో మనకు లభిస్తుంది. అదేమిటనంటే, సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్ళిన తర్వాత కపర్ధుడు అనేటువంటి రాక్షసుడు ఈ రామలక్ష్మణులు ఇద్దరిని పట్టుకుంటాడు. వాడికి 2 చేతులే ఉన్నాయి, చేతులు పొట్ట, వాడి కాళ్ళు పొట్టలోకి వచ్చినాయి, తలకాయ పొట్టలోకి పోయింది. సరే, ఎట్టయితే వాడిని సంహరిస్తారు, ఆ 2 చేతులు నరికేస్తారు ఇద్దరు. అతడు గంధర్వుడు, అతడు గంధర్వుడి ఆ రూపం వచ్చిన తర్వాత చెప్తాడు రాముడితో, ఓ రామా, నీకు నేను ఏదైనా సహాయం చేయాలి, నాకు ఈ శాప విమోచనం కలిగించావు కాబట్టి ఇప్పుడు నీకు స్నేహం చేయటం అవసరం. ఎవరైనా సరే ఒక పని తాను చేసుకోలేనప్పుడు మరొకరి యొక్క సహాయం తీసుకోవటం తప్పులేదు. అందువల్ల నువ్వు ఇటువైపుగా వెళ్తే ఋష్యముఖ పర్వతం వస్తుంది, ఆ పర్వతం మీద సుగ్రీవుడు తన యొక్క మంత్రులతో ఏం చేసి ఉన్నాడు, అతడు తన యొక్క అన్న వాలి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. నువ్వు అతడితో స్నేహం చేసుకో, అతడికి కావాల్సిన సహాయం నువ్వు చేయి, ఈ సీతాన్వేషణ కార్యంలో అతడు నీకు సహాయపడతాడు, ఈ విధంగా నీకు మేలు జరుగుతుంది, ఇక నుంచి అన్ని నీకు మంచి రోజులే అని చెప్పి ఆయన అదృశ్యుడైపోతాడు. మరైతే ఏం వాళ్ళని చెప్పకుండా సుగ్రీవుని ఎందుకు చెప్పాడు ఆ గంధర్వుడు? ఇక్కడే ఒక విషయం ఉందన్నమాట. ఇక్కడ సుగ్రీవుడితో శ్రీరాముడు చేసుకున్నది స్నేహం. స్నేహం అంటే ఎప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే, ఒకరి చేయి పైన ఒకరి చేయి కింద ఉండకూడదు. సమవుజ్జల మధ్యనే నెయ్యం, నెయ్యమైనా బియ్యమైనా కయ్యమైనా సమవుజ్జల మధ్య ఉండాలి అని అంటారు. నెయ్యం మాత్రం ఖచ్చితంగా అట్లానే ఉండాలి. ఎందుకని అంటే, తన భార్యని అన్న అపహరించాడు, ఆ అన్న దగ్గర నుంచి తన భార్యను తాను తెచ్చుకోవాలి, అది సుగ్రీవుడికి సాధ్యం కాదు, అందువల్ల అతనికి ఎవరో సహాయం చేయాలి. మరి ఇక్కడ శ్రీరాముడు భార్యనేమో రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, ఎత్తుకెళ్ళాడు కానీ ఎక్కడ పెట్టాడో తెలియదు, అందువల్ల సీతాన్వేషణ చేయాల్సినటువంటి అవసరం రాముడికి ఉంది. ఆ సీతాన్వేషణ చేయడానికి కావాల్సినటువంటి సంపద అంతా, సైన్యం అంతా సుగ్రీవుడి దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గనక స్నేహం గనకైతే, మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పరమైనటువంటి సహకారం బాగా ఉంటుంది. అదే వాళ్ళ దగ్గరికి కనుక వెళితే వాళ్ళకి రాముడితో అవసరమేమి లేదు, కానీ రాముడు వెళ్ళి అయ్యా నా భార్య ఎక్కడుందో కాస్త వెతికి పెట్టని అడగాల, అడిగితే అతడికి ఏమవసరం? ఒకవేళ వెతికి పెట్టాడనుకో, అప్పుడు రాముడు చెయ్యి కిందు, వాళ్ళ చెయ్యి మీద. అందువల్ల ఈ నీ దగ్గరికి రాకుండా సుగ్రీవుడి దగ్గరికి పోవాల్సి వచ్చింది. అదేవిధంగా నిన్ను చెట్టు చాటు నుండి బాణం వేయటంలో కూడా ఓ ధర్మం ఉంది. సరేనయ్యా వాలి, నువ్వు మహాబలవంతుడివి నాకు తెలుసు, ఎందుకనంటే రావణాసురుడిని చంకలో ఇరికించుకొని 3 సముద్రాలు తిరిగి ఇంటికి వచ్చినటువంటి వాడి, కాబట్టి నాకు తెలుసు నువ్వు అంతటి వాడివే, ఎందుకు అనవసరంగా నువ్వు ఆక్రోశిస్తావు, కావాలనుకుంటే కోరుకో, నేను నిన్ను బ్రతికిస్తా, మరికొంతకాలం జీవించి హాయిగా రాజ్య పరిపాలన గావించు అన్నాడు. శ్రీరాముడిని కళ్ళారా చూచి ఆయన యొక్క మాటల్ని వీణుల విందుగా విన్నటువంటి వాలిలో అజ్ఞానపరం తొలగిపోయింది, జ్ఞాననేత్రం తెరుచుకుంది. ఇప్పుడు అంటున్నాడు వాలి, ప్రభు నేను అజ్ఞానిని, నన్ను క్షమించు, నీ దర్శనంతో నాకు తెలివి వచ్చింది, నాకు ఈ జీవితంతో పని లేదు, ఎన్నాళ్ళు బ్రతికినా ఏదో ఒకరోజు పోవాల్సిందే కదా, కానీ ఈనాటి చావు నా పాలిటికి బంగారం వంటి చావు, భగవంతుడైనటువంటి నిన్ను దర్శిస్తూ నీ మాటలు వింటూ ప్రాణం వీడిచేటువంటి అదృష్టం నాకు కలిగింది, నీవు చెప్పినట్టుగా ఇప్పుడు కనుక నేను బ్రతికితే ఆ తర్వాత వచ్చేటువంటి చావు నికృష్టమైనటువంటి చావు కాదనేటువంటి నమ్మకం ఏమిటి? ఎందుకనంటే అప్పుడు నీ దర్శనం నాకు కాదు కదా, నీ మాటలు నేను వినలేను కదా, కనుక ఆ దౌర్భాగ్యపు చావు నాకొద్దు అన్నాడు స్థిరమైనటువంటి బుద్ధితో వాడి. అది తెలివంటే కనుక భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుణ్ణి దర్శిస్తూ మరణించేటువంటి మరణమే బంగారం వంటి చావు, అదే మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం అంటే. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఇలా తెలియజేయటం జరిగింది. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంతకాలేచ మామేవ, అంత్యకాలములో కూడా మామేవ స్మరన్, నన్నే స్మరిస్తూ, కళేబరం ముక్త్వా, ఈ దేహాన్ని విడిచిపెట్టి, యహ ఎవరైతే ప్రయాతి ప్రయాణం చేస్తూ ఉంటారో సహా అటువంటి వాడు మద్భావం యాతి, నా భావాన్నే పొందుతాడు. ఎవరైతే మరణ సమయంలో కూడా, ఆ కూడా మర్చిపోబాకండి, మరణ సమయంలో కూడా ఎవరైతే నన్నే తలుచుకుంటూ దేహాన్ని విడిచిపెడతారో అటువంటి వాడు నన్నే చేరతాడు. అత్ర సంశయ నాస్తి, ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు. కాబట్టి అంత్యకాలంలో భగవస్మరణ, మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలా ఎవరైతే స్మరిస్తారో అటువంటి వాడు భగవంతుణ్ణే చేరుకుంటాడు అని. కాబట్టి మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టాలి. ఇది మంగళప్రదమైనటువంటి మరణం. అసలు మరణం అంటే ఏమిటి? మనం మన యొక్క అవసరాల కోసమని తగినటువంటి ఒక అద్దె ఇంట్లో దిగుతాం, మన సామాను పెట్టుకోవటానికి, మనం హాయిగా పడుకోవటానికి, ఏదైనా వంట చేసుకోవటానికి, తినటానికి, మన అవసరాలన్నిటికీ ఒక ఇల్లు కావాలి. అందుకని ఒక అద్దె ఇంట్లో దిగుతాం, ఆ ఇంట్లో ఉంటాం. ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉన్నాం. ఉన్న తర్వాత ఇల్లు కాస్త ఇరుకు అనిపించింది, కాస్త పిల్లలు పుట్టుకొచ్చారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, మనకు ఆదాయం పెరిగింది, ఇదేదో చిన్న అద్దెలో ఉండాల్సిన పల్లె. అందుకని మనం ఏం చేస్తాం, మళ్ళీ మన యొక్క హోదాకి తగినట్టుగా మళ్ళీ ఇంకో పెద్ద ఇల్లు, కాస్త మంచి అద్దెయినా, బాగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ఇంట్లోకి మారుతాం. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఆ ఇల్లు పనికిరాదనుకోండి, ఒకవేళ మన హోదాకి ఎక్కువ కానీ మన హోదాకి తక్కువ కానీ, అప్పుడు మళ్ళీ దాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఒక ఇంట్లోకి వెళ్తాం. ఈ ప్రకారంగా ఒక అద్దె ఇంట్లో నుంచి మరొక అద్దె ఇంట్లోకి మన సామానంతా తీసుకొని వెళుతూ ఉంటాం అన్నమాట. అదే ప్రకారంగా మనం కూడా ఒక్కొక్క అద్దె కొంప లాంటి ఈ దేహంలోకి వచ్చి మన యొక్క పనులన్నీ పూర్తి చేసుకొని, అంటే మన కర్మఫలాలు అనుభవించి, మన వాసనల్ని ఖర్చు చేసుకొని, ఆ తర్వాత ఈ అద్దె కొంప లాంటి ఈ దేహం పనికిరాదనుకున్నప్పుడు దీన్ని కాస్త విడిచేసి మరొక అద్దె కొంప లాంటి దేహంలోకి మళ్ళీ వెళతాం. మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత అది మనకు పనికిరాదనుకున్నప్పుడు దాన్ని విడిచేస్తాం, మరింకో దానికోసం మళ్ళీ వెళుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మన యొక్క వాసనలు ఖర్చు చేసుకోవటం కోసం, అలాగే మన కర్మఫలాలు అనుభవించి ఖర్చు చేసుకోవటం కోసం ఇలా ఒక దేహం నుంచి మరొక దేహానికి వెళుతూ ఉంటాం. ఇలా ఒక దేహం నుంచి మరొక దేహానికి వెళ్ళటాన్నే, ఈ దేహాన్ని విడిచిపెట్టడాన్నే మరణము అని అంటారు. కాబట్టి మరణం అంటే ఈ దేహం నుంచి జీవుడు బయటికి వెళ్ళిపోవటమే. ఇలా ఈ మరణ సమయం ఏదైతే ఉందో దాన్నే అంత్యకాలం అని అంటారు. కాబట్టి ఆ అంత్యకాలంలో పరమాత్మ స్మరణ చెయ్యాలి. అయితే మనకు తెలివి ఉంది. ఏమిటా తెలివి అంటే, అంత్యకాలంలో పరమాత్మ స్మరణ చేయమన్నారు కదండి, ఓ అప్పుడు చూసుకుందాం, అప్పుడు చూసుకుందాంలేండి. ఎప్పుడయ్యా? అప్పుడు ఎప్పుడు? అదే అంత్యకాలంలో. ఎవరికైనా అంత్యకాలం ఎప్పుడో తెలుస్తుందా? అప్పుడు చూసుకోవటానికి. కనుక అంత్యకాలం అనేటువంటిది ఎవరికీ తెలియదు. అది కనుక తెలిస్తే నిజమే పోనీ అప్పుడు చూసుకోవచ్చు. కనుక ఎక్కడ మరణం వస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో, ఎలా మరణం వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఇంటిలోనో, రైల్లోనో, లేదా ప్రమాదాల్లోనో, లేదా విమానంలోనో, వరదల్లోనో, అగ్నిలోనో, యాక్సిడెంట్ల్లోనో, లేకపోతే ఏమీ లేకుండా ఇంట్లో కూర్చోనో, ఏదైనా కావచ్చు, ఎలాగో అలాగా అదిగో ఆ మరణం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరణ సమయంలో బుద్ధి ప్రసన్నంగా ఉండదు. అదొక భయంకరమైనటువంటి సమయం. శరీరం నుండి ప్రాణోత్క్రమణ జరిగేటువంటి సమయంలో, ప్రాణోత్క్రమణ అంటే అన్ని అవయవాల్లో, అన్ని పార్ట్స్లో, దేహమునందంతటా, నకసిక పర్యంతం కూడా ఈ ప్రాణం అనేటువంటిది వ్యాపించి ఉంది. ఈ ప్రాణం ఈ దేహంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందనంటే, బాగా ఎరల్డైట్ పెట్టి లేదా గమ్ పెట్టి అంటించిన తర్వాత దాన్ని కనుక లాగాలంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఆ ప్రాణాన్ని అట్లా బయటికి ఉత్క్రమణం జరుగుద్ది, ప్రాణం బయటికి రావటం జరుగుద్ది. అలాంటి సమయంలో ఆ జీవుడికి ఆ ప్రాణం పోయేటువంటి సమయంలో జీవుడికి ఎంత బాధ ఉంటుంది అంటే, లక్ష తేళ్ళు ఒక్కసారి గుట్టినట్టుగా ఉంటుందట. మరి అప్పుడు పరమాత్మ స్మరణ సాధ్యమవుతుందా? ఎవరికైనా భగవంతుడు గుర్తుకొస్తాడా? ఏ విషయము అప్పుడు గుర్తుకురాదు. ఎందుకంటే తన బాధ మాత్రమే గుర్తుకొస్తుంది. అందుకని జీవించినంత కాలం కూడా పరమాత్మ స్మరణ అలవాటు చేసుకోవాలి. అందుకే అంతకాలేచ మామేవా అన్నారు. అంతకాలేచ చ అంటే అంత్యకాలములో కూడా, మామ్యేవ నన్నే స్మరణ్ స్మరించాలి అని. అలా కాకుండా జీవితకాలంలో స్మరించాల్సిన పని లేక అంత్యకాలంలో మాత్రమే స్మరిస్తే సరిపోతుందనుకుంటే భగవద్గీతలో శ్లోకం ఎలా ఉండేదనంటే అంత్యకాలేన మామేవ అని ఉండేది. అంటే అంత్యకాలంలో మాత్రం నన్ను కనుక స్మరిస్తే నీకు అదిగో నన్నే చేరుకుంటావు అని. కానీ ఇక్కడ చెప్పలా అంత్యకాలంలో కూడా నన్ను కనుక స్మరిస్తే, అంటే జీవితం అంతా స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరిస్తే నన్ను చేరుకుంటావు అని చెప్పటం. కాబట్టి మరణ సమయంలో ఎవరికి కూడా పరమాత్మ స్మరణ అనేటువంటిది చాలా అసాధ్యమైనటువంటి విషయం. ఒక ఆయన పాపం జీవితం అంతా కూడా చాలా బాగా సంపాదించాడు, కష్టపడి సంపాదించాడు. అతనికి జీవితం అంతా సంపాదించడం, దాచుకోవటం, దీంతోనే గడిపాడు. పాపం తాను తినలేదు, ఒకడికి పెట్టలేదు. మరి జీవితంలో ఏనాడు భగవంతుని గురించి వినలేదు, భగవంతుణ్ణి స్మరించలేదు, అసలు భగవంతుణ్ణి గురించి ఆలోచించడానికి కావాల్సినటువంటి సమయం ఆయనకి లేదు. సరే ఎవరికైనా మరణం తప్పదు కనుక ఆయన పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు, మరణ సమయం వచ్చేసింది, బిడ్డలంతా చుట్టూ చేరారు. సామాన్యంగా ఏం చేస్తారంటే జీవితం అంతా ఇట్లా బ్రతికినటువంటి వాడికి చివరిలో భగవస్మరణ అయితే మంచిదని చెప్పి నారాయణ 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 అనమని చెప్పి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అంటే పాపం ఎప్పుడన్నా అని ఉంటేగా ఆయనకి, అందుకని ఆయనకి ఆ మాట రావట్లా అను అని అంటున్నారు. నేను అన్నా అంటున్నాడు. ఓరే దుప్పదేగా, అసలు నారాయణ అంటానికి కూడా నీకు ఇంత బాధ ఏందనని ఎందుకంటే అట్ట బుద్ధిట్ట పుట్టుద్ది అనమాట. ఆ సమయంలో ఒక కొడుకంట లోపలికి పోయి ఈ నార తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇదేంది అన్నాడు. ఎందుకనంటే ఇట్టాటి కనుకైతే చెబుతాడు, ఆ భగవంతుడి పేరైతే ఎత్తడు కాబట్టి నారా అన్నాడు అనుకో, నారాయణలో రెండు అక్షరాలను అన్నట్టు, అందుకని పుణ్యంలో సగం అన్నా వచ్చు దీనికి అని చెప్పి ఇదేంది అన్నాడు. అనేటప్పుడు పీస్ అన్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నానంటే జీవితం అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే గడిపి పరమాత్మని స్మరించినటువంటి వాడికి ఆ అంత్యకాలంలో పరమాత్మ స్మరణ అనేటువంటిది అసాధ్యం. ఒకవేళ ఇలా ఎవరన్నా ప్రయత్నం చేసినా వాళ్ళ నోటి గుండా ఆ భగవత్ సంబంధమైనటువంటి మాట రాదు, ఇంకేదో వస్తుంది. కాబట్టి అదిగో అలా ఉంటుంది. కేవలం మరణ సమయంలోనే మనం భగవంతుణ్ణి స్మరించాలి అని అంటే కనుక జీవితం అంతా సాధన చేయాలి. అంత్యకాలమే భగవంతుణ్ణి స్మరించడానికి చక్కని సంధికాలం. ఇటువంటి సంధికాలంలో వందనం చేయాలి. అలా సంధికాలంలో చేసేటువంటి వందనమే సంధ్యావందనం, నిజమైనటువంటి సంధ్యావందనం. అంత్యకాలంలో నన్నే స్మరిస్తే నన్నే చేరుకుంటావు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. అంతేకాదు ఇందులో సందేహం వద్దు, యాతి నాస్త్యత్ర సంశయ, ఇందులో నీకేం సందేహం అక్కర్లేదు అని కూడా చెబుతున్నాడు. ఎందుకని సందేహం అక్కర్లేదు? అంత్యకాలంలో స్మరిస్తే ఆ భగవంతుణ్ణి చేరుకుంటామా? అవును. దానికి ఒక రూల్ ఉంది. ఏమిటది? తర్వాత చెప్పాడు, ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజచ్యంతే కళేబరం తమ్ తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత. ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజచ్యంతే కళేబరం, శరీరాన్ని విడిచేటప్పుడు ఏది ఏది తలుచుకుంటాడో అది అదే అదే అవుతాడు. ఒక ఆయనంట శరీరం వదిలిపెట్టేటువంటి సమయంలో చుట్టూ అందరు చేరారు. ఆయన పాపం ఏదో నోట్ల నుంచి మాట రావట్లా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సరే కొడుకులు కోడళ్ళు ఆస్తులు బాగా సంపాదించారు, అందరు కోట్లు 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 సంపాదన ఉంది, అందరికీ ఆస్తులు ఉన్నాయి. మరి పాపం ఈయన పోబోయేటువంటి సమయం వచ్చింది, అందరు చేరారు. ఇంకా ఏమైనా మిగిలిందేమో ఎక్కడ దాచిపెట్టాడో అని చెప్పి సస్తాళ్ళు అని చెప్పి చుట్టూ చేరారు. చేరిన తర్వాత ఈయన అని అంటున్నాడు, ఏదో చెప్పాలి చెప్పాలంటున్నాడు. ఆ చెప్పాలి చెప్పాలనుకుంటుంటే పాపం వాళ్ళంతా ప్రయత్నం చేస్తే ఏం మాట రావట్లా, డాక్టర్లు పిలిచారు. అయ్యా 5 నిమిషాలు మాట్లాడించండి, మాట్లాడిస్తాము, ఫారిన్ కంట్రీ నుంచి ఓ మందు వచ్చింది 100,000 రూపాయలు అయితే మరి 100,000 రూపాయలు ఇచ్చి ఆ ఇంజక్షన్ చేయించాడు. మాట వచ్చేసింది. వెంటనే అన్నాడు, ఏంది నానా ఇందాడి నుంచి నువ్వు ఏదో అంటున్నావు, ఏదో చెప్పాలనుకుంటావు. ఏం లేదు, దా కడు బసరికి ఎన్న కడియుత్తది అని అన్నాడు కన్నడలో. అంటే అదిగో ఆ మూలన చీపురి కట్టుని దూడ తింటుంది. ఎందుకంటే ఊడ్చాడు మొత్తం ఈ లోకంలో ఉన్న ఆస్తులు మొత్తాన్ని ధనాన్ని మొత్తాన్ని ఊడ్చి 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 ఇంట్లో దాచిపెట్టాడు. ఇంకా ఊడ్చాలనే కోరిక ఆయనకి. అందుకని చిట్ చివరికి ఆ ఊడ్చేది కనపడ్డది, చీపురి కనపడ్డది. ఆ చీపురిని అక్కడ దూడ తింటుంది, తింటుంటే పాపం చీపురి వేస్ట్ అయిపోద్ది కదా వీళ్ళకి, అందుకని ఆ మాట చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ చీపురి ఖరీదు లక్ష అయింది వాళ్ళకి. ఎందుకనంటే ఎవరికైనా సరే ఏ రకమైనటువంటి భావాలతో జీవితం అంతా గడిపారు, ఏ రకమైనటువంటి ఆలోచనలతో జీవితం అంతా గడిపారు, మరణ సమయంలో కూడా ఆలోచనలే వస్తాయి, ఆ భావాలే వస్తాయి, ఆ మాటలే వస్తాయి, ఆ స్ఫురణే వస్తుంది. కాబట్టి జీవితం అంతా కూడా భగవస్మరణ చెయ్యాలి. అందుకనే చెప్తారు ఎంఎం వాపి స్మరణ భావం త్యజచ్చంతే కళేబరం. నిజంగా మనం కూడా అంతే, రాత్రిపూట పడుకోబోయేటప్పుడు రేపు ఉదయం గుంటూరు వెళ్ళాలి, అదిగో అక్కడ కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నాం, అది చాలా ముఖ్యమైనటువంటి పని. తెల్లారి పొద్దున్నే నిద్రలేచాం, లేవటం తట నీకు గుర్తొచ్చింది గుంటూరు పోవటం కలెక్టర్ గారితో పని. అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు చిట్టు చివరిలో నీకు ఏ భావన ఉందో తెల్లవారు లేచేటప్పుడు మొట్టమొదటి నీకు ఆ భావనే వస్తుంది. ఇది రూల్. కాబట్టి నువ్వు జీవితం అంతా ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తావో అదిగో ఆ ప్రాణ ప్రయాణ సమయంలో కూడా నువ్వు అదే చేస్తావు అని. మనం ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే 1, 2, 3 అంటాడు. అంటే 3 అన్నప్పుడు నొక్కేస్తాడు, అప్పుడు మనం ఏ పోజ్లో ఉంటాం ఆ పోజ్ ఖాయం. మరి 1, 2 అన్నప్పుడు కాస్త సవరించుకోవాలి, కాస్త బొట్టు బాగుందా లేదా, లేకపోతే ఈ క్లాత్ కట్టుకున్నటువంటి బట్ట చీర కానీ ఇది కానీ ఏదైనా సరే బాగున్నాయా లేవా, లేదా కూర్చోటం బాగుందా లేదా, పోజ్ బాగుందా లేదా, ఇవన్నీ 1, 2లో సరి చేసుకోవాలి. 3 అనేటప్పుడు అదిగో కెమెరాలో ఏది పడుద్దో అదే ఖాయం. అదే ప్రకారంగా మనం కూడా జీవితం అంతా 1, 2 ఎన్ని సవరించుకోవాలి. ఆ 3 అన్నప్పుడు లేదు పరమాత్మ స్మరణ, ఆ పరమాత్మ స్మరణతో మనం ప్రయాణం సాగించాలన్నమాట. అసలు ప్రతి క్షణము కూడా మనకు అంచికాలమేనని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆయుష్ అనేటువంటి టికెట్ కొనుక్కొని దేహం అనేటువంటి రైల్లోకి వచ్చి కూర్చున్నాం, ఆయుష్ అనేటువంటి టికెట్ కొనుక్కొని దేహం అనేటువంటి రైల్లోకి వచ్చి కూర్చున్నాం. కూర్చొని ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకుంటూ పిల్లల్ని కంటూ డబ్బు సంపాదిస్తూ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఏమి చేస్తున్నా సరే ఈ రైలు బండి మాత్రం చిక్ 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 పోతూనే ఉంటుంది. ఎక్కడికి పోద్ది? శ్మశానం అనేటువంటి స్టేషన్కి చేరుకుంటుంది. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇదే మనం మర్చిపోయేటువంటి విషయం కూడా. కనుక ప్రతి క్షణము కూడా అంత్యకాలం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. సామాన్యంగా కొంతమంది ఏం చేస్తారంటే ఆ రైలు వచ్చినప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటారు. రైలు వచ్చినప్పుడు టికెట్ తీసుకుందాం అనుకునేటువంటి వాడి పరిస్థితి ఏమిటంటే రైలు మాత్రం అక్కడ వినపడ్డది, వెంటనే టికెట్ తీసుకోవటం కోసం ఆ కౌంటర్ దగ్గరికి వచ్చాడు. కౌంటర్ దగ్గర ఓ హనుమంతుడు తోకలాగా ఉంది క్యూ. వీడి లైన్ వచ్చినప్పటికల్లా ఆ ట్రైన్ తర్వాత స్టేషన్కి కూడా పోయింది. కనుక అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే టికెట్ కొనుక్కొని ప్లాట్ఫారం మీద నిలబడాలి, అప్పుడు రైలు బండి వస్తుంది, టక్కన ఎక్కి కూర్చోవచ్చు. అదేవిధంగా మనం కూడా భక్తి అనేటువంటి టికెట్ కొనుక్కొని ఈ మరణం అనేటువంటి రైలు బండి ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందని మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ భక్తి అనేటువంటి టికెట్తో మనం ఆ రైలు బండి కనుక ఎక్కామనంటే మనం చేరుకోవాల్సినటువంటి అసలైనటువంటి గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. కనుక మరణం అనేటువంటిది ఎప్పుడొచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి క్షణము కూడా భగవస్మరణ చేయాలి. ఇతర స్మరణలు ఏవి మనం ఉద్ధరించవు. నహి నహి రక్షతి దుఃఖం కరణే, భజగోవిందం వాళ్ళు చెప్పినట్టుగా ఇతరమైనటువంటివి ఏవి కూడా మనం రక్షించేవి కాదు. కాబట్టి మనం నిరంతరం కూడా ఈ భగస్మరణ మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి పోయే ప్రతి జీవుడు కూడా దారిభత్యం ఇక్కడే సంపాదించుకోవాలి. ఆ దారిభత్యం ఏమిటనంటే భగవస్మరణ, అదే ఆత్మజ్ఞానం, అదే మన సాధనలు. మనతో వచ్చేది అదే. కానీ మనం జీవించి ఉన్నంతకాలం కూడా వదిలిపెట్టిపోయే వాటిని గురించే ఆలోచిస్తుంటాం, కానీ వాటి కోసమే శ్రమ చేస్తుంటాం, వాటి కోసమే కృషి చేస్తుంటాం, కానీ మనతో వచ్చేదాని గురించి మనం ఆలోచించం. ఏమి తెలివి మనిషిది! అందుకే మాం ఏవ స్మరన్, నన్నే స్మరించు, అలా స్మరిస్తే నన్నే చేరుకుంటావు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఎవరైతే ఇలా నిరంతరము కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ మరణ సమయంలో కూడా భగవంతుణ్ణే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అటువంటి వారే మరణాన్ని మంగళప్రదం చేసుకునేటువంటి వాళ్ళు, ఏడుస్తూ కాక ఆనందంగా మరణించేటువంటి వాళ్ళు, తమ స్వస్థానమైనటువంటి పరమాత్మ సన్నిధానాన్ని చేరుకునేటువంటి వాళ్ళు, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని అందుకే ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు, తెలివి కలిగినటువంటి వాళ్ళు, జన్మను సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, మనీషులైనటువంటి వాళ్ళు. కాబట్టి మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరిస్తూ మనసుతో దర్శిస్తూ శరీరాన్ని వదలగలిగినటువంటి వాళ్ళే మరణాన్ని మంగళప్రదం చేసుకున్నటువంటి వారు. అలా చేసుకోవాలంటే జీవితమంతా పరమాత్మ స్మరణ చేస్తూ ఉండాలి, భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. అవి పూజాదికాలు కావచ్చు, పారాయణలు కావచ్చు, జపధ్యానాలు కావచ్చు, వేదాంత శాస్త్రాల శ్రవణ మనన నిధ్యాసనలు కావచ్చు, సాక్షిభావన, బ్రహ్మభావన, బ్రహ్మనిష్ట మొదలైనటువంటి వాటి ద్వారా జీవితాన్ని భగవన్మయం చేసుకోవాలి. మాంసమయమైనటువంటి శరీరాన్ని మంత్రమయంగా మార్చుకోవాలి, భగవన్మయంగా చేయాలి. ఇదే మన యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం, ప్రతి మానవుడి యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఈ విధంగా మనం మరణాన్ని మంగళప్రదం చేసుకోవాలి, మన జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆ పరమార్థం ఏమిటో, పరమార్థమైనటువంటి మోక్షం అనేటువంటి శాశ్వత ఆనంద స్థితిని మనం అందుకోవాలి అని ఆశిస్తూ ముగిస్తాం.